కొంతమంది పెద్దలు ఏమని చెప్తారంటే, భగవదనుభవం పొందటం కోసం శరణాగతే గతి అని. ఇంకే శరణాగతి అంటే నీ సంకల్పమే నెరవేరుగాక అనే మనస్తత్వం మనకు ఉన్నప్పుడు ఈశ్వరుడు యొక్క సంకల్పాన్ని మనం గౌరవించగలిగితే మనకి శరణాగతి కుదురుతుంది. పనికునేది జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. రమణస్వామి రెండు మార్గాలు చెప్పారు, ఈ నిజ్ఞానం నుంచి విడుదల పొందటం. ఒకటి విచారణ మార్గం, రెండు శరణాగతి మార్గం. ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి తోటి ఏమన్నారంటే, నా లోపల నిజ్ఞానం ఉన్నప్పుడు నేను నీకు దాసుండే, నాకు నువ్వు యజమాని. నా లోపల నిజ్ఞానం లేనప్పుడు నువ్వే నేను, నేనే నువ్వు అన్నాడు. ఎప్పుడైతే నిజ్ఞానం నశించిందో, దేహగతమే నేను నశించిందో, అప్పుడు లోపల ఉన్న బంగారం తెలుస్తుంది. మన హృదయంలో ఉన్నటువంటి బంగారం మనకు తెలుస్తుంది. మన హృదయంలోని చైతన్యమే ఆనందం, చైతన్యమే శాంతి, చైతన్యమే చావులేని వస్తువు, ఆ చైతన్యమే అమృతం, చైతన్యమే వైకుంఠం, చైతన్యమే హృదయంలో ఉన్న బంగారం. మనకు బయట ఉన్న బంగారం మీరు తెలుస్తాం, లోపల ఉన్న బంగారం మీరు తెలియటం లేదు మనకి. కారణం ఏంటంటే ఈ నిజాన్ని తెలియకుండా చేస్తాం. అంటే మానవుడు సాధన ఎక్కడ గురిపెట్టారంటే, ఆ నిజాంగం నుంచి విడుదల పొందటానికే. భక్తి మార్గం కానీ, అన్ని మార్గాలు మంచియే, భక్తి మార్గం కానీ, కర్మ మార్గం కానీ, ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం, ఏ మార్గమైనా నిజాంగంలోంచి విడుదల పొందటం ప్రధానం. నిజాంగంలోంచి విడుదల పొందకపోతే మనకు స్వరూప జ్ఞానం కలగదు. నిన్న మనం ప్రమాణం చెప్పుకున్నాం, మీరు స్తోత్రాలు చదవండి, ధ్యానాలు చేయండి, జపాలు చేయండి, యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా అసలు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనస్సు బయటికి వెళకుండా లోపలికి వెళుతుంది. అది బాగా గ్రహించవలసిన విషయం. మనస్సు బాహ్యముఖానికి వెళుతుందా అంతర్ముఖానికి వెళుతుంది? అంటే మనస్సు బాహ్యముఖానికి వెళితే అహంభావన అవుతుంది, మనస్సుకి అంతర్దృష్టి కలిగితే ఆత్మజ్ఞానం కలుగుతుంది. బయటికెళితే అహంభావన, లోపలికెళితే ఆత్మజ్ఞానం. బయటికెళితే అజ్ఞానం, మనస్సు లోపలికెళితే దానికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. శరీరం మరణించిన మరణుడైన వస్తువు ఒకటి హృదయంలో ఉంది, ఆ స్థితిని పొందాలి. దానికి సంబంధించిన ప్రాముఖ్యత కానీ దాని విలువ కానీ మన మెదడుకు అందటం లేదు, మనకు తెలియటం లేదు. అయితే శరీరం ఉండగా ఎవరైతే ఆత్మజ్ఞాన సముపార్జనకి కృషి చేసి ఆత్మానుభవం, బ్రహ్మానుభవం, అమృతానుభవం ఎవరైతే పొందారో వాళ్ళు మరణించే టైం వచ్చేప్పటికీ పశ్చాత్తాపడక్కర్లేదు. మనం మరణించే టైం వచ్చే లోపల కనుక మనకు ఆత్మజ్ఞానం పొందకపోతే పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడాలి. అమృతానుభవం మనకు కలిగితే శరీరం మరణించాక రాకపోకలతోటి పనలేదు. శరీరం శవం అవ్వకముందే ఆత్మవిద్యను సముపార్జన చేస్తే మళ్ళీ మనం పశ్చాత్తాపడవలసిన అవసరం లేదు. మరణం దగ్గరికి వచ్చిన తర్వాత కంగారు పట్టడం కంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చేసి ఆత్మజ్ఞాన సముపార్జనకు కృషి చేయాలి. అయితే ఆత్మజ్ఞాన సముపార్జన కృషి చేయాలంటే దాని విలువ తెలియాలి, దాని ప్రాముఖ్యత తెలియాలి. శరణాగతి అయినా మనోనిగ్రహం అంటే శరణాగతి వల్ల నీకు మైండ్ కంట్రోల్ వస్తుంది. మైండ్ కంట్రోల్ అవసరం, బాడీకి కంఫర్ట్ అవసరం. శరణాగతి వల్ల స్లోగా మైండ్కి అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి లేకుండా ఆత్మానుభవం కలగదు, అమృతానుభవం కలగదు. మనస్సును ఎప్పుడైతే మనం నియమించుకుంటున్నామో అది శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది. మన శారీరక ఆరోగ్యానికి కూడా మనస్సు సహకరించాలి. మనో నిగ్రహం శారీరక ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది, అంటే ఆ శరణాగతి వల్ల కూడా నీకు మనో నిగ్రహం సాధ్యమవుతుంది. పూజ, జపము, ధ్యానము వీటి వల్ల నీకు ఏ విధంగా అయితే మనో నిగ్రహం సాధ్యమవుతుందో, అలాగే శరణాగతి వల్ల కూడా నీకు మనో నిగ్రహం సాధ్యమవుతుంది. మీరు శ్రద్ధగా చైతన్యం గురించి, బ్రాహ్మణ స్థితిని గురించి మీరు శ్రద్ధగా శ్రవణం చేస్తుంటే మీరు దాని విలువ కనుక లోపల ఉన్న వస్తువు కనుక మీకు తెలుస్తుంటే, లోపల ఉన్న వస్తువు ఆ సద్వస్తువు సంబంధించినటువంటి దాని విలువ, దాని ప్రాముఖ్యత మీకు తెలుస్తుంటే స్లోగా స్టడీగా నెమ్మదిగా మీ మనస్సు అణిగిపోతుంది. మనస్సు ఎప్పుడైతే నశించిందో, మనస్సు ఎప్పుడైతే అణిగిపోయిందో, రామకృష్ణుడు చెప్పేవాడు, నేను నీతో ఎలా మాట్లాడుతున్నావో నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావో అలాగే భగవంతుడితో కూడా మాట్లాడవచ్చు. నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో, మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారో అలాగే ఈశ్వరుడితో కూడా మాట్లాడవచ్చు. మనస్సు అడిగిపోతే మనస్సు పరచబడితే, అంటే శరణాగతి మార్గం అంటే మనం భక్తి మార్గం అని కూడా చెప్పవచ్చు. విద్యాలయాన్ని బయటకు వచ్చి అది కాలి బూడిద అయ్యే వరకు మన భక్తి మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఏదో మార్గాన్ని మనం ఆలంబనంగా తీసుకుని కృషి చేయాలి. విద్యాలయం నశించే వరకు దాన్ని నమ్మటానికి వీలు. మనకు అనేక తలంపులు వస్తున్నాయి. అందులో మొదట తలంపుని అహంభావన అని పిలుస్తారు. ఆ మొదట తలంపుకి ఇతర తలంపులు వస్తాయి. ఆ మొదట తలంపుని ఇతర తలంపుల్ని కలిపి మనస్సు అని పిలుస్తాం మనం. ఆ మొదట తలంపు అణిగినప్పుడు ఇతర తలంపులు కూడా అణిగిపోతాయి. ఆ మొదటి తలంపే అహంభావన, అదే వ్యక్తి భావన. కేవలం ఏదో నమస్కారం పెట్టడమే శరణాగతి కాదు. శరణాగతి అంటే, నిజమైన శరణాగతి అంటే హృదయస్థానమందు అహం కరగాలి. ఏ హృదయంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడో, నివాసంగా ఉన్నాడో, ఎక్కడ ఏ హృదయంలో ఈశ్వరుడు ఉండి ఈ శరీరం అనే బొమ్మల్ని, ఈ శరీరాలనే షాడోస్ నడుపుతున్నాడో, యంత్రాల శరీరాలనే యంత్రాలను ఎలా నడుపుతున్నాడు, ఏ హృదయంలో ఉండి నడుపుతున్నాడు ఈశ్వరుడు, అక్కడ ఆ స్థానమందు, హృదయస్థానమందు ఈ అహంభావన కరగాలి. మనస్సు హృదయంలో కనుక నిలబడి ఉంటే భగవాన్ చెప్తారు దానికే, నీ మనస్సును హృదయంలో నిలబెట్టి ఉంచగలిగితే అదే భక్తి, అదే జ్ఞానం, అదే ధ్యానం, అదే కర్మ. అంటే మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, మీరు మంచి పనులు చేయండి. మంచి పనులు చేయటం వల్ల ఏమిటంటే, మంచి పనులు చేయగా చేయగా మనస్సు అణుగుతూ ఉంటుంది. మంచి పనుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మంచి పనులు చేయగా చేయగా మనస్సు అణుగుతుంది. మనస్సు అణగటం వల్ల హృదయంలో ఉన్న బంగారం దానికి అందుతుంది. నిష్కామకర్మ చేయమని మీరు మంచి పనులు చేయండి చెప్పడానికి కారణం కూడా మనస్సు పలచబట్టడానికి. మంచి చేసేవాడికి, మంచి చూసేవాడికి, మంచి వినేవాడికి వాడికి ఏమవుతుందంటే మనస్సు అణుగుతుంది. అది మంచి యొక్క ప్రయోజనం. హృదయస్థానం నందు మనస్సు నిలబెట్టి కనుక ఉంచితే అది నెమ్మదిగా కరిగిపోతుంది, అణిగిపోతుంది. అంటే ఒకటి విషయ చింతన, రెండు ఆత్మచింతన. మనకు ఆత్మచింతన లేకపోతే, దైవ చింతన లేకపోతే మనస్సు విషయాలను చింతిస్తూ ఉంటుంది. విషయాలు చింతించుకొని మనస్సుకు నేత పెరుగుతూ ఉంటుంది. అంటే అహంభావన ఎలా నశిస్తుంది అంటే, నువ్వు ఆత్మని ధ్యానించటం వల్ల, లేకపోతే ఈశ్వరుని ధ్యానించటం వల్ల, ఈశ్వరుని నిరంతరము స్మరించటం వల్ల ఈ వ్యక్తి భావన ఆ ఇంజివిజువలై నశిస్తుంది. అలా కాకుండా విషయాన్ని చింతిస్తుంటే ఆ నిద్య నేను బలపడదు. ఆ నిద్య నేననే కొంతమంది దొంగ నేను అంటారు. అంటే నిద్రలో నేను యూనిఫార్మ్ గా ఉంటాను, దొంగ నేనుకి అప్స్ డౌన్స్ ఉంటాయి. నిజమే నేను శరీరం లేకుండా ఉండగలదు, లోకం లేకుండా ఉండగలదు. నిద్య నేను శరీరం లేకుండా, లోకం లేకుండా ఉండలేదు. అంటే అజ్ఞానం ఎక్కడుందంటే మనస్సులోనే ఉంది, అవిద్య ఎక్కడుందంటే మనస్సులోనే ఉంది. ఆ మనస్సును హృదయస్థానం ముందు నువ్వు నిలబెట్టి ఉంచాలి. అందులో హృదయస్థానంలో కనుక నువ్వు స్టడీగా ఉంచగలిగితే, మైండ్ ఉంచగలిగితే అందులో లేనమైపోతుంది, అక్కడ కరిగిపోతుంది. అజ్ఞానంలోంచి విడుదల అవ్వాలంటే, మన అవిద్యలోంచి విడుదల అవ్వాలంటే ఈ నిజాంధ్రంలోంచి, ఫాల్స్ ఐలోంచి విడుదల పొందాలి. అంటే ఆ మనిషిలో ఆ వ్యక్తిలో అహంభావన ఉందా లేదా అది ఒకటే చూస్తాడు. అహంభావన లేదంటే మోక్షం ఇస్తాడు, అహంభావన ఉందంటే పునర్జన్మ. అయితే ఆ పునర్జన్మ మటుకి వాడి కర్మానుసారంగా ఉంటుంది. అహంభావన లేనప్పుడు, ఆ వ్యక్తి భావన అక్కడ లేనప్పుడు, మనిషిలో దేహాభిమానం లేనప్పుడు, దేహబుద్ధి లేనప్పుడు, శవబుద్ధి లేనప్పుడు ఆయన శాల్వేషన్ లిబరేషన్ ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. లోపల అహంభావన పెట్టుకుని, లోపల అజ్ఞానం పెట్టుకుని, లోపల అవిద్య పెట్టుకుని మంచి పనులు చేసినా అంత మాత్రం చేత నీకు మోక్షం రాదు. అంటే జనరల్ గా ఈ అహంభావన యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా మనం చూసుకోవాలి. అది ఏ రోజు కాదు ఇంటర్ఫియర్ అవడానికి చూస్తుంది. అది ఇంటర్ఫియర్ అవ్వకుండా కనుక మనం చూస్తే అది నిజంగా పరచబడిపోతుంది. అది స్లోగా నశించడం ప్రారంభమవుతుంది. భాష్య చేష్టలను బట్టి భగవంతుడు మోసపోయేటంత అమాయకుడేం కాదు. మనకంటే వివేకవంతుడే, మనకంటే తెలివి గలవాడు, సర్వజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. అంటే నీకు ఆ శవభావం, దేహాభిమానం నశించినప్పుడు, దేహబుద్ధి నశించినప్పుడు నీకు మోక్షం ఇస్తాడు. కానీ దేహబుద్ధి పెట్టుకుని బాహ్యాన్ని ఏదైనా నమస్కారాలు చేసినా, దేహబుద్ధి విడిచిపెట్టకుండా, దేహబుద్ధిని నువ్వు త్యాగం చేయకుండా, దేహబుద్ధిని నువ్వు భరం చేయకుండా, దాన్ని కాల్చి బూడి చేయకుండా, దేహబుద్ధిని బాహ్యంగా ఏదైనా కొన్ని కొన్ని ఘనకార్యాలు చేసినా అంత మాత్రం చేస్తే నీకు మోక్షాన్ని ఇవ్వడు. అయితే మంచి పనులు ఎందుకు చేయమన్నారంటే, మంచి పని చేసినంత మాత్రం చేస్తే మనకి మోక్షం రాదు. మంచి పని చేయటం, మంచి పని చేయటం వల్ల ఏమవుతుందంటే మనసు పలచబడుతుంది. అంటే భగవంతుడి వైపుకి మనసుకు దారి కనిపిస్తుంది. అయితే నువ్వు పని ఏదైనా పని చేసినప్పుడు ఆ పనిని కాదు, ఆ పని ఏ ఉద్దేశంతో చేసావు, ఏ తలంపు చూడ పని చేసావో, తలంపును చూస్తే నీకు మార్కులు ఇస్తాడు. కానీ బాహ్యంగా చేసిన పనిని బట్టి నీకు ఇప్పుడు నీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్, నీకు స్పిరిచువల్ స్టేటస్ ఎప్పుడు ఇస్తాడంటే, బాహ్యంగా నువ్వు ఏదైనా బిల్డింగ్ కట్టించవచ్చు, మంచిది, అది ఎందుకు కట్టించావు, దేని గురించి కట్టించావు, తలంపు చూస్తాడు ఈశ్వరుడు. నీకు ఆ తలంపును బట్టి మార్కులు వేస్తాడు. కానీ బాహ్యమైన చేష్టలను బట్టి నీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ దాని మీద ఆధారపడి ఉండదు, తలంపు ముఖ్యం. అయితే భగవంతుడు ఈ బాహ్యమైన ప్రక్రియల వల్ల, బాహ్యమైన చేష్టల వల్ల మోసపోవడం ఈశ్వరుడు. నీ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, నీ మైండ్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఆత్మానుభవం సంపాదించడానికి, అమృతానుభవం సంపాదించుకోవడానికి మన మనస్సుని, మన శరీరాన్ని కంట్రోల్లో నీ జాగ్రత్తగా దాన్ని నియమించుకోవాలి. మనకు ఒక రెండు తెలుస్తున్నాయి, దేహం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది. నీకు ప్రయోజనం ఏమిటంటే, భగవంతుడు ఒక్కడే నిజం, చైతన్యము ఒక్కటే నిజం, అది ఒకటే నిజం. ఆ నిజాన్ని తెలుసుకోవడానికి నీ దేహాన్ని మనస్సుని నియమించుకుని వాటిని ఆ అనుభవం, అమృత అనుభవం పొందడానికి దేహాన్ని మనస్సుని ఉపయోగించుకోండి. జాగ్రత్తగా ఆలోచించండి, తగు మాత్రంగా తినండి. ఆలోచించినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, అజాగ్రత్తగా ఆలోచించద్దు. అజాగ్రత్తగా ఆలోచిస్తే మరణం వచ్చే రోజున బాధపడాలి మీరు. జాగ్రత్తగా ఆలోచించండి, తినేటప్పుడు తగు మాత్రంగా తినండి. ఈ రెండు సూత్రాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. లోపల హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఉన్నా మనకు తెలియటం లేదు, అది మనకు అనుభవం లేదు. ఉన్నమాట నిజమే, కానీ మనకు అనుభవం లేదు. అనుభవం అయితేనే కాదు మనకు సొమ్ము కాదు. ఉన్నాడు కానీ మనకు అది అనుభవంలోకి అందటం లేదు. అనుభవంలోకి అందటానికే ఈ జపము, ధ్యానము, పూజ ఇవన్నీ ఎందుకంటే ఆ ఉన్న వస్తువు మనకు అనుభవంలోకి రావటానికి. అంచేత ఉన్నది భగవంతుడే నిజం, సత్యమే నిజం. గాడ్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ గాడ్. ఆయన ఒక్కడే నిజం. ఆ నిజాన్ని తెలుసుకోవడం కోసం నీ శరీరాన్ని, మనస్సును ఉపయోగించుకో. శరీరాన్ని, మనస్సుని నువ్వు ఉపయోగించుకుంటే, ఎంతవరకు ఉపయోగించుకుంటే అంతవరకే వీటి యొక్క ఉపయోగం. కానీ లేదా అంతకంటే దీనికి శరీరానికి, మనస్సుకి ఏమి ప్రయోజనం లేదు. అంటే నువ్వు లోకంలో ఏదైనా ఒక మంచి పనులు చేసిన ఈ శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలను ఉపయోగించి లోకం, లోక కళ్యాణం కోసం ఏదైనా మంచి పనులు చేసినా నీ గురి మటుకి ఆ మిథ్యాన్ని తగ్గేలాగా, మిథ్యాన్ని రిడ్యూస్ అవటానికి, ఆ మిథ్యాన్ని నుంచి విడుదల పొందటానికి నీ గురి అయ్యి ఉండాలి. నీ గురి పెట్టుకోవాలి అక్కడ. వేర్ ఇన్సల్ట్, వేర్ ఇంజురీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. కొంతమంది చిన్న మాట అంటే పడలేరు, వాళ్ళకి ఆత్మజ్ఞానం కావాలంటారు. చిన్న బాధ వచ్చిందనుకోండి తట్టుకోలేరు. సంసారంలో వచ్చే కష్టసుఖాలు కూడా తట్టుకోలేరు. వాళ్ళకి అమృతానుభవం కలగాలి, ఆత్మానుభవం కలగాలంటే ఎలా సాధ్యం అవుతుంది? ఒక ఇన్సల్ట్ కూడా మీరు భరించలేరు. ఇంటికాడి చిన్న చిన్న సమస్యలు వస్తే ఆ సమస్యను కూడా మీరు భరించలేరు. అర్జునుడు మనకు అమృతానుభవం ఎలా కలుగుతుంది? కలగనే కలగదు. అంటే మీకు ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. స్తోత్రం చేసినా విమర్శించడం మీ మనసు బ్యాలెన్స్డ్గా ఉంటారు. అలా బ్యాలెన్స్డ్గా ఉండదనుకోండి, మీకు అహంభావం పెరుగుతూ ఉంటుంది మీకు తెలియకుండా. ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే లోపల మన హృదయంలో ఉన్న శాంతి, మన హృదయంలో ఉన్న ఆనందం, అది మన చేతికి అందాలంటే ఈ రెండాటిని స్వాధీనంగా పెట్టుకుని, ఈ శరీరాన్ని మనస్సుని ఇంద్రియాలని స్వాధీనంగా పెట్టుకుని అమృతానుభవం పొందటం కోసం మీరు ప్రయత్నం చేస్తే మీ హృదయంలో ఉన్నది మీకు అందుతుంది. మొట్టమొదటిలో నీకు శరణాగతి, పూర్ణ శరణాగతి నీకు సాధ్యం కాకపోవచ్చు. పూర్ణ శరణాగతి సాధ్యం కాలేదని శరణాగతి భావన విడిచిపెట్టకునవు. పాక్షికంగానే శరణాగతి పొందటానికి ప్రయత్నించండి. మొట్టమొదటిలో పాక్షికమైన శరణాగతి నువ్వు ఎలా ప్రాక్టీస్ చేయగా చేయగా పూర్ణ శరణాగతి నీకు లభిస్తుంది. ఆ పూర్ణ శరణాగతి నీకు లభించిన తర్వాత కర్తృత్వ భావం నాశిస్తుంది. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. పూర్ణ శరణాగతి వల్ల వచ్చే రిజల్ట్ ఏమిటంటే నీలోనటువంటి కర్తృత్వ భావన నశిస్తుంది. అంటే నేను అనే భావన నశిస్తుంది, నేను అనే తలంపు నశిస్తుంది. అసలు దుఃఖ కారణం బయట లేనే లేదు. దుఃఖ కారణం ఎక్కడుందంటే లోపలే. ఈ సంసారంలో కూడా దుఃఖానికి కారణం ఉన్నట్టుగా నీకు అనిపించవచ్చు, అందులో కూడా లేదు. ఇంట్లో లేదు దుఃఖ కారణం, బయట లేదు. అసలు దుఃఖ కారణం బయట లేనే లేదు. దుఃఖ కారణం ఎక్కడుందంటే లోపలే. అది ఎలా ఉందంటే కర్తృత్వ భావనలో. ఈ శరణాగతి పొందటం వల్ల ఏ కారణం వల్ల నీకు దుఃఖం వస్తుందో ఆ కారణం నశిస్తుంది. కర్తృత్వ భావన ఎక్కువ ఉన్నవాడి ఇతరులను అడిగి తెలుసుకోవాలని బుద్ధి కూడా వాడుకు ఉండదు. కృష్ణుడు చెప్తాడు, జ్ఞానిని ఆశ్రయించి, జ్ఞానిని సమీపించి, వినయం, జ్ఞాని దగ్గర వినయంగా ఉండి తెలుసుకోవాలనుకో, వెటకారం కోసం హేళన కోసం కాకుండా తెలుసుకోవాలనే బుద్ధితో వాటిని సమీపించి, ఎప్పుడు అడగాలి, ఎక్కడ అడగాలి, ఎలా అడగాలి అనే పరిస్థితిని అర్థం చేసుకుని జ్ఞాని సమీపించి, జ్ఞాని అడిగి నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించు అర్జున అని చెప్తాడు. ఎవరైనా ట్రైన్కి వెళ్ళటానికి తొందర తొందరగా బయలుదేరి వెళుతున్నారనుకోండి, అప్పుడు వాళ్ళని విద్య గురించి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఆ సందర్భం కూడా మీరు గ్రహించాలి. ఆ సందర్భం కూడా ఎప్పుడు అడగాలి, ఎక్కడ అడగాలి, వాళ్ళని సమీపించి వారికి సేవ చేసి వారి అనుగ్రహానికి పాత్రికులై నువ్వు ఆత్మజ్ఞానాన్ని, ఆత్మవిద్యను సంపాదించు. దుఃఖ కారణం ఎప్పుడైతే నశించిందో ఇంకా దుఃఖం కూడా ఉండదు. రోగ కారణం నశించినప్పుడు రోగం అది. అంటే పునర్జన్మ హేతువులు నశించినప్పుడు పునర్జన్మ రాదు. అందరికీ మోక్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, పునర్జన్మ అంటే అందరికీ ఇష్టం. ఏకాంతవాసాన్ని కూడా మనిషి ఆశ్రయించాలి. మీరు ప్రతిరోజు గంట సేపు అయినా ఏకాంతంగా ఉండాలి. ఏకాంతంగా ఉండి మనలో ఏముందో లోపల చూసుకోగలగాలి. పునర్జన్మ హేతువులు ఏమున్నాయో మనం చూసుకోవాలి. ఎవరికి మోక్షం అక్కర్లేదు. పునర్జన్మ మంచి జన్మ రావాలి, మంచి జన్మ రావాలి. అంటే దీనికి కారణం ఏంటంటే మనకి దేహాభిమానం అంత బలంగా ఉంది. అంటే మన అందరికీ దేహం ఉంటే ఉంటాం, దేహం లేకపోతే మనం ఉండమని ఒక అనుమానం ఉంది, భయం ఉంది మనకు. పునర్జన్మ వస్తే దేహం వస్తుంది, దేహం వస్తే మనం ఉండొచ్చు, దేహం లేకపోతే ఉండటం లేదు, అసలు ఉండలేము, అసలు ఉండకుండా పోతామేమో, మన ఎగ్జిస్టెన్సే పోతున్నామని అని భయపడి అందరూ పునర్జన్మను కోరుకుంటారు, మంచి జన్మను కోరుకుంటారు, మంచి లోకాలు కోరుకుంటారు. కానీ భగవంతుని మోక్షాన్ని, ఆ స్వర్గరాజ్యం ఇమ్మని మటుకి ఎవరు అడగరు. ఎందుచేతంటే దాని ప్రాముఖ్యత తెలియదు. దేహం లేకపోతే ఉండలేమనే భయం వల్లే పునర్జన్మ కోరుకుంటారు. దైనందిన జీవితంలో మన సాధారణ పూజ గదికి పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి, దేహబుద్ధిని తగ్గించుకుంటూ రావాలి. అంటే మీ క్షేమం కోరే వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదైనంటే మీరు భరించలేరు. మీ క్షేమం కోరే వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదైనా భరించలేనప్పుడు మీ ఆత్మవిద్య ఎలా కలుగుతుంది? అంటే మీకు తూకం లేదని అర్థం. అంటే సరైన తూకం కనుక లేకపోతే, ఆ స్ట్రెంగ్త్, ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కనుక లేకపోతే మీకు హృదయాభిముఖంగా మనస్సు ప్రయాణం చేయదు. ఇప్పుడు శరణాగతి చెందిన వాడు తన కొరకంటూ ఈశ్వరుని ఏం ప్రార్థించడు, అది శరణాగతి వాడు లక్ష్యం. మనకి ఈశ్వరుడు చేతిలో పనిమిట్టుకుని ఉంటాడు. శరణాగతి పొందినవాడు ఎలా ఉంటాడంటే, ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో అలాగే శరణాగతి పొందినవాడు కూడా ఈశ్వరుడు చేతిలో పనిమిట్టుకుంటూ ఉంటాడు. కొంతమంది అంటూ ఉంటారు, మేము చాలా కాలం నుంచి భక్తి మార్గంలో ఉన్నామండి, జ్ఞాన మార్గంలో ఉన్నాం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, భగవంతుడి మాట ఏం చేయటం లేదని. అలా ఏమీ చేయట్లేదని చెప్పేదెవరు? మిథ్యా నేను. ఏమీ చెప్పలేదు, ఏమీ చేయట్లేదని చెప్పేదెవరు? మిథ్యా నేను. అంటే నువ్వు శరణ మిథ్యా నేను శరణాగతి చేయలేదని అర్థం. మిథ్యా నేను ఈశ్వరుడికి సరెండర్ చేయలేదని అర్థం. అంటే మనమందరం ఏం చేస్తామంటే, మనం చెప్పినట్టు భగవంతుడు వినాలనుకుంటాం, భగవంతుడు చెప్పినట్టు మనం వినాలనుకోవటం లేదు. అంటే మనం చెప్పినట్టు భగవంతుడు వినాలనుకోవటం శరణాగతి మార్గం కాదు. భగవంతుడి చేతిలో మనం పనిముట్లు కింద ఉంటే అది శరణాగతి, అది శరణాగతి మార్గం. మనం పుణ్యమని పాపమని మంచిని చెడుని అనుకుంటాం మామూలుగా. ఈ మంచి చెడు కూడా మనసు చుట్టూరు తిరుగుతాయి. రాబోయే జన్మలో పూర్వజన్మలు కూడా, పూర్వజన్మ వాసనలు రాబోయే జన్మలు కూడా ఈ మనసు చుట్టూరు తిరుగుతాయి. ఆ జీవుడు మనసు అంటే జీవుడు చుట్టూరు తిరుగుతాయి. పుణ్యపాపాలు అనుభవించేవాడు కూడా జీవుడే. ఈ గౌరవ అగౌరవాలని, ఈ మర్యాదల్ని అమర్యాదల్ని అనుభవించేవాడు కూడా జీవుడు. మిమ్మల్ని ఎవరైనా మర్యాద చేశారనుకోండి, మేము ఎవరైనా మర్యాద చేస్తే మీరు పొంగొస్తుంది, మీకు పొంగిపోతారు. మర్యాద చేయకపోతే ఎవరైనా అవమానం చేస్తే పొంగిపోతారు. ఇవన్నీ మీ లోపలున్న బంగారానికి గొడవలకి ఏమీ సంబంధం లేదు. మీకు గౌరవం రావచ్చు, అగౌరవం రావచ్చు మీకు, లేకపోతే మీలో పుణ్యం ఉండొచ్చు, దోషం ఉండొచ్చు. ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలే, జీవుడికి సంబంధించిన విషయాలే. ఆ దేహంతో తాదాత్యం పొందినటువంటి నేను చుట్టూనేది ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ లోపలటువంటి బ్రహ్మముకు, మీ లోపలటువంటి చైతన్యములకు, మీ లోపలటువంటి శాంతికి, మీ లోపలటువంటి ఆ చావులైన వస్తువుకి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలకు ఏమీ సంబంధం లేదు. అసలు వస్తువుకి, సద్వస్తువుకి, స్వరూపానికి, ఈ విషయాలకు కూడా, ఈ ద్వైతానికి ఎట్టి సంబంధము లేనే లేదు. ఇంకా నీకు లోపల ఉండను అనుకుంటాను, దానికి అసలు వస్తువుకి ఈ విషయాలకి ఏమీ సంబంధం లేదు. పుణ్యపాపాలకి, అసలు వస్తువుకి ఏమీ సంబంధం లేదు. అంటనే అంటావు, ముట్టనే ముట్టవు. ఇవన్నీ కూడా పుణ్యపాపాలు జీవులు తాకుతాయి. లోపల నీ హృదయంలో ఉన్న బంగారాన్ని, నీ హృదయంలో ఉన్న అమృత వస్తువుని, ఆ పరమార్థాన్ని, ఆ పరతత్వాన్ని తాకలేవు. అంటే శరణాగతి పొందిన వాడు ఏం చేస్తాడంటే, మామూలుగా వాడి కుటుంబంలో ఏదో మంచి జరిగినా ఇది నీ ఇష్టం అంటాడు. ఒకవేళ ఏదైనా చెడు జరిగినా ఇది నీ ఇష్టమే. మనం ఏం చేస్తామంటే, మంచి జరిగితే ఈశ్వరుడు కృతజ్ఞత చెబుతాం, చెడు జరిగితే ఈశ్వరుడు మనకు అన్యాయం చేశాడంట. ఇది శరణాగతి పొందిన వాడి లక్షణం కానే కాదు. మనకంటే మన గురించి ఈశ్వరుడికి ఎక్కువ తెలుసు. తర్వాత మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ కూడా ఈశ్వరుడికి తెలుసు. మనకంటే ఎక్కువ ఆయనకు బాగా తెలుసున్నటువంటి జ్ఞానం మనకు లేదు. అంచేది మనకు దుఃఖం కలుగుతుంది. అంటే ఒకసారి మీకు ఏదైనా చెడ్డ జరిగిందనుకోండి, ఆ చెడ్డ మంచికి దారి తీయచ్చు. మీ ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా చెడ్డ జరిగిందనుకోని మీరు కంగారు పడతారు, కానీ ఆ చెడ్డ ఒక మంచికి పునాది రాయి అవ్వచ్చు. అంటే శరణాగతి మార్గం మీరు విడిచిపెట్టక్కర్లేదు. ఏదైనా చెడ్డ జరిగితే కొంతమంది దేవుళ్ళు మార్చేస్తూ ఉంటారు, చిందరతనవాడు. ఈ మధ్య ఎవరో అమ్మగారు అన్నారు, సాయిబాబా బొమ్మ పట్టుకుని తటనే పడేశాను. పాపం ఆవిడకి, ఆవిడ భర్త పోయారు ఈ మధ్యన చోట. ఆయన షిరిడి సాయిబాబు భక్తులు, మేము నేను నమ్ముకున్నాం, మా ఆయన పోయారని ఆ బొమ్మ తీసి ఇంట్లో బొమ్మ తీసుకుని బయట పడేశాం అన్నారు. కొంతమంది ఇంట్లో ఏదైనా జరిగితే దేవుళ్ళే మార్చేస్తా ఉంటారు. కొంతమంది శివుని ప్రార్థిస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా చెడ్డ జరిగిందనుకుని శివుని వదిలేస్తారంటే విష్ణువుని పట్టుకుంటారు. లేదా విష్ణువుని ఏదో కొంతకాలం ప్రార్థిస్తారు, ఆ దేవుణ్ణి వదిలేస్తారు. ఆ దేవుణ్ణి వదిలేసి ఇంకోటి దేవతలు, ఏ దేవతలు ఏ పోలేదమ్మన పట్టుకుంటారు. ఇలా ఏంటంటే వీళ్ళ ఆ మనసు అది ఒక రకమైన సుందరతనం అది. అంటే వాళ్ళకి అది డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేకపోవటం వల్ల. కానీ ఇంతమంది దేవుడు లేరు, దేవుడు ఒక్కడే. అంటే ఏమన్నా దేవుళ్ళు ఇద్దరు ఉంటే మటుకు తప్పనిసరిగా కోపం వస్తుంది. ఒకడే దేవుడు అయినప్పుడు కోపం ఎవరికి వస్తుందని చెప్తాను. ఇద్దరు దేవుళ్ళు ఉంటే కోపం వస్తుంది, కరెక్టే. ఇద్దరు ఉంటేనే ఇది ఒకే దేవుడు. రాముడిగా కనిపించేవాడు, కృష్ణుడిగా కనిపించేవాడు, శివుడిగా కనిపించేవాడు, ఈశ్వరుడే. రాముడు ఈశ్వరుడే, కృష్ణుడు ఈశ్వరుడే, శివుడు ఈశ్వరుడే. కృష్ణుడు కూడా గీతలో ఏమని చెప్పాడంటే, నేను ఈశ్వరుడు అయి శాస్త్రాన్ని చెబుతున్నాను అన్నాడు. మన రాముణ్ణి ఈశ్వరుడు అని వస్తుంది, కృష్ణుణ్ణి ఈ ఈశ్వరుడు అంటే నియమించేవాడు, జీవకోటిని జీవకోటిని నియమించేవాడు ఈశ్వరుడు. అంటే అందరూ ఈశ్వరుడే, రాముడన్నా ఈశ్వరుడే, కృష్ణుడన్నా ఈశ్వరుడే, శివుడన్నా ఈశ్వరుడే. అందుకే గీతలో ఈ సందేహాలు రాకుండా ఉండటం కోసం ఎవరు ఏ రూపాన్ని ఆశ్రయించినా ఏ నామాన్ని ఆశ్రయించినా పొందేది మట్టికి నన్నే నన్నే అంటే బ్రహ్మమునే పొందుతాడు. ఒక్క దేవతానుగ్రహం చాలు మనం మోక్షం పొందటం కోసం. అనేక మంది దేవతలు అక్కర్లేదు, ఒక్క దేవత యొక్క అనుగ్రహం పొందితే చాలు మనం మోక్షానుభవం కలుగుతున్నాం. ఒక గురువు యొక్క అనుగ్రహం పొందితే చాలు. గురువు అంటే బ్రహ్మమే, ఈశ్వరుడు అంటే బ్రహ్మమే. అంటే ఒక్క అనుగ్రహం, గురువు అనుగ్రహం పొందిన వాడు బ్రహ్మమును పొందుతాడు. కొంతమంది పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన పట్టుకోవడం పొంగిపోతా ఉంటారు, అనుకూలంగా లేనప్పుడు కుంగిపోతా ఉంటారు. ఇది భక్తుల లక్షణం కాదు. ఇప్పుడు మనం ఎవరింటికైనా వెళతాం అనుకోండి, వాళ్ళు మనం మర్యాద చేయాలనుకోండి, ఉదాహరణకు మర్యాద చేయాలనుకోండి, మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. మర్యాద చేసే మర్యాద చేయకపోయినా ఎలా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. మర్యాద చేస్తే ఒక రకంగా ఉండి మర్యాద చేయకపోతే ఒక రకంగా ఉంటాం అనుకోండి, మనం భక్తులం కాదని చెప్తున్నాడు ఇక్కడ. భక్తులంటే కేవలం లేదు బుట్లకే పరిమితం అవడం కాదు, భక్తులంటే బుట్లకే పరిమితం అయితే మనం భక్తులు అవ్వం. కానీ గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా మనం గౌరవం వచ్చినా అది రెండు సమానంగా తీసుకోవాలి. అది ఈశ్వర ప్రసాదమే, ఇది ఈశ్వర ప్రసాదం. గౌరవం ఎలాగైతే మనం ఈశ్వరుని ప్రసాదం అనుకుంటున్నాం, అగౌరవం కూడా ఈశ్వరుని ప్రసాదం. అయితే మన సాధనని మన భక్తిని పూజ గదికే కేవలం పరిమితం చేయకూడదు. అదే భగవాన్ చెప్తా ఉంటారు, అదే నీ మాటలో కానీ నీ చేతలో కానీ నీ తలంపులో కానీ ఆ దేహాభిమానానికి దేహ బుద్ధికి ఫుడ్ సప్లై అవ్వకుండా ఉండాలి. హృదయంలోని సత్యవస్తువు గుర్తింపకూడదు. ఎవరు కోరుతారు విద్యా నేను గుర్తింపకూడదు, అంటే దేహానికి పరిమితమైన నేను, దేహగతమైన నేను, విద్యా నేను దొంగలైన మటుకే గుర్తింపు కోరుతుంది. అంటే నువ్వు గుర్తింపులు కోరుతున్నావంటే నేను తెలియకుండా నిజ్యా నేను బలపడిపోతా ఉంటుంది, నేను స్వరూపానికి దూరం అవుతావు. స్వరూపానికి నువ్వు ఎంత దూరం అయి వెళ్తున్నావు, మళ్ళీ భవిష్యత్తు జన్మల్లో అంత కష్టపడి అంత సాధన చేస్తేనే కానీ మళ్ళీ దగ్గరికి రావు. అది గుర్తింపు కోరేది నిజ్యా నేను, నిజమైన నేను గుర్తింపు కోరదు. అయితే నువ్వు గుర్తింపు కోరుతున్నావంటే నిజ్యా నేనికి నీకు తెలియకుండా నువ్వు బలం పెంచుకుంటున్నావు, నిజాన్ని నువ్వు ఎంతటి నువ్వే పెంచుకుంటున్నావు. అంటే మనం కామ్గా పనిచేయాలి, క్వైట్గా పనిచేయాలి. పనిచేసేటప్పుడు కూడా కామ్గా పనిచేయాలి, క్వైట్గా పనిచేయాలి. గాంధీ గారు అంతా ఉండాలి, నీ కరీర్ కూడా కామ్గా ఉండాలి, నీకు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎలా ఉండాలి, కామ్గా ఉండాలి, క్వైట్గా ఉండాలి. పైకి నువ్వు అందరిలాగే కనపడాలి, లోపల బలం పెంచుకుంటూ రావాలి. పైకి మట్టికి మనం భక్తుల కింద పైకి కనిపించక్కర్లేదు, భక్తిని లోపల పెంచుకుంటూ రావాలి, జ్ఞానాన్ని లోపల పెంచుకుంటూ రావాలి, వైరాగ్యాన్ని లోపల పెంచుకుంటూ రావాలి. పైకి మట్టికి మనం అందరితో సమానంగానే అందరిలాగే సమానంగానే కనపడాలి. కానీ ఇతరుల కంటే మనలో ఏదో ఆధిక్యత ఉందని భక్తి పేరు మీద అనుకుంటే వాడు పతనం అవుతాడు. మరి అందరిలో ఉన్న వస్తువు ఒకటే, నువ్వు ఆ వస్తువును చూడనప్పుడు ఎవరిలో కంటే మనలో ఏదో విశేషం ఉంది అనిపిస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా నా హృదయంలో ఉన్న భగవంతుని నేను చూడలేకపోతే సృష్టిని భగవత్ స్వరూపంగా నేను చూడలేను. ఇక ఇవన్నీ ఎందుకు పొడిపొడి మాటలు? ఎందుకు నేను పొడిపొడి మాట్లాడించుకున్నా? హృదయంలో ఉన్న ఆ బ్రహ్మను చూసినప్పుడు నేను ప్రపంచానంతా బ్రహ్మమ్మగా చూడగలను, ఎటు చూసినా బ్రహ్మమ్మ. నా హృదయంలో ఉన్న భగవంతుడు నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఈ సృష్టిని అంతా లోకంలో చూడను, నాకు లోకం అంటే భగవంతుడిగానే కనిపిస్తుంది. ఎప్పుడు వస్తువు ఇక్కడ నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఇక్కడ ఈశ్వరుడు నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు లోకం అంతా ఈశ్వరమయ్యం, ఇక్కడ ఉన్న ఆత్మారాముడు నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు లోకం అంతా రామమయ్యం. ఇక్కడ అనుభవాలు లేనప్పుడు లోకాన్ని లోకంగానే కనిపిస్తుంది, నాకు లోకం ఈశ్వరమయ్యంగా నాకు కనపడదు. ఇక్కడ వస్తువు ఇక్కడ నాకు అనుభవం లేదు. లోపల భగవద్ అనుభవం పొందాడు అనుకున్న మనిషి వారికి ప్రకృతి ప్రకృతిగా కనపడదు, భగవంతుడిగానే కనిపిస్తుంది. లోకం అంతా భగవంతుడిగానే కనిపిస్తుంది వాడికి. దొంగ నేను ఏం చేస్తుంటే ఈ పక్క నుంచి కొడికి ఆ పక్క కలుస్తుంది, ఆ పక్క నుంచి కొడికి ఈ పక్కకు వస్తుంది. ఈ దొంగ నేను ఒక పక్కన మనిషి విడిచిపెట్టదు. అందుకే స్వప్రయత్నం కాదు పరిపక్వం, ఈశ్వర కటాక్షం. అంటే నీవు ప్రయత్నం చేయాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరుడి ఇంటర్ఫీరెన్స్ అవ్వాలి, ఆ చివరి మెట్టు ఈశ్వరుడిని మనం దాటించాలి. అంటే ఈశ్వరుడు యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా నిజాన్ని నశించదు, అది ఈ పక్క నుంచి కొడితే ఆ పక్క వెళుతుంది, ఆ పక్క నుంచి కొడితే ఈ పక్క వెళుతుంది. తెల్ల బట్టలు పట్టుకున్న వాళ్ళందరూ మేము గృహస్థులు అనుకుంటారు, కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళందరూ మేము సన్యాసులు అనుకుంటారు. నేను సన్యాసిని అనుకునేది దొంగనేనే, నేను గృహస్థుని నేను గృహస్థుని అనుకునేది దొంగనేనే. అంటే ఈ పక్క నుంచి కొడితే ఆ పక్క వెళుతుంది, ఆ పక్క నుంచి కొడితే ఈ పక్క వెళుతుంది. అది దేనితో దానితో సాదాక్ష్యం పొందకుండా ఉండలేదు. అది నిజమైన నేను స్వతంత్రంగా ఉంటుంది, నిజమైన నేను స్వతంత్రంగా ఉంటుంది, నిజంగా నేను స్వతంత్రంగా ఉండలేదు. ఈ పిల్లలేనండి ఎవరైనా పెంచుకుంటాడు ఆడు రోజు పోరాటం అండి. ఎవరు పెంచుకున్నారని కృతజ్ఞత ఆడుకోండదు, గ్రాటిట్యూడ్ మనిషిలో గ్రాటిట్యూడ్ ఉండదు. ఏదో మనకు పెంచుకున్నారు, మనకు తాడు బంగారం లేదు, పెంచుకుని 10 ఎకరాలు ఇచ్చారని వాడుకుండదు. వాడు రోజు పెంచుకుని తల్లిదండ్రులతో పేచి పెడతాడు. ఆ నిజ్ఞానానికి ఇది కాలక్షేపం, ఏళ్ళ నిజ్ఞానానికి ఆ కాలక్షేపం. అలా ఏదో కంట, ఏదో కంట ఉంటుంది కానీ దీనికి కాలక్షేపం అవ్వదు నిజ్ఞానానికి. అయితే మానవ స్వభావంలో కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఉండదు. నేనేప్పటికీ మనకి సేవలు గుర్తొస్తుంది. ఈ నిజాన్ని ఏం చేస్తున్నట్టు దేహం పోయి దేహం మరణించినప్పుడు ఇంకో శరీరం ఎటువంటి వస్తుంది, మనకు ఆ శరీరం ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు. దేహం గురించి నిజానేది ఎంత మనం విడదీయాలంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ఏదో శరీరం ఊహిస్తూ ఉంటుంది. నిజానేది మనకు అటువంటి శరీరం వస్తే బాగుండు, ఇటువంటి శరీరం వస్తే బాగుండు అంటే ఏదో దేహాన్ని ఊహించుకుంటుంది. ఏం చేత దేహం లేకుండాది ఉండలేదు, లోకం లేకుండా ఉండలేదు. అదే భగవాన్ చెప్పారు ఈ నిజ్ఞానానికి దీని అందానికి దేహం సరిపోలేదు, లోకం సరిపోలేదు, లోకంలోని విషయాలు సరిపోలేదు, దేవుడు కూడా అక్కడ కావలసి వచ్చాడు. దీని అందానికి ఈ నిజ్ఞానేక అందానికి లోకం సరిపోలేదు, దేహం సరిపోలేదు, లోకంలో ఇంత నేత ఉంది విషయాలు అది సరిపోలేదు, దేవుడు కూడా అక్కడ కావలసి వచ్చాడు. దీనికి దేహం విడిచిపెట్టినప్పుడు ఇంకో దేహం ఎలా ఉంటే బాగుండని ఊహించుకుంటుంది. ఏమి ఈ నిజ్ఞానం అంటే పునర్జన్మ కూడా ఎలా ఉంటే బాగుండని ఊహించుకుంటుంది. దేహాన్ని మారుస్తుంది కానీ నిజ్ఞానం దేహం లేకుండా. భగవాన్ చెప్పిన మాటలు శరణాగతి అంటే ఈశ్వరుడి చేతిలో పనిముట్టుకుని ఉండాలి. ఆఫర్ ఫస్ట్ ఆల్ యువర్ యాక్షన్స్ ఐ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. ఇంటికి ఎంత విని మీరు ఏమంటున్నారంటే ఎవడండి ఈ భక్తుడు ఏమంటున్నాడు ఎంత విని ఈ జీవుడు మీరు విడిచిపెట్టిన ఎడల నన్ను ఎవరు రక్షిస్తారు, నేను వదిలేస్తారనుకోండి వదిలేస్తానని ఎవరు రక్షిస్తారు అని అడుగుతున్నాడు. ఎలా రక్షణ పొందుతామని అది భగవాన్ చెప్పింది. అది కాదు శరణాగతి లక్షణం, నేను నీకు సహాయం చేస్తాను లేకపోతే చూద్దాను. నేను సహాయం చేస్తాను లేకపోతే నీకు సహాయం చెందును. ఆ విషయం వేరు, నువ్వు శరణాగతి చెందు ప్రశాంతంగా. నేను చేస్తాను చేయనది నాకు సంబంధించిన విషయం. ఈశ్వరుడు మనకు సహాయం చేస్తాడా చేయడానికి ఈశ్వరుడు చేతిలో అనే విషయం, ఈశ్వరుడు చేతిలో అనే విషయానికి నీ గోడ ఎలా? నీ చేతిలో పనేదో నువ్వు చూసుకో, నీ చేతిలో పనేదో నువ్వు చూసుకో, ఈశ్వరుడు చేతిలో ఉన్న పనికి నీ గోడ ఎలా? అంటే ఈశ్వరుడు నీకు సహాయం చేస్తాడు లేకపోతే చెయ్యడు. ఆ విషయం విడిచిపెట్టే నువ్వు శరణాగతి చెందు, నువ్వు శరణాగతి చెందు, నీ చేతిలో ఉన్న పనేదో నువ్వు చెయ్యి, నువ్వు ప్రశాంతంగా ఉండు. అంటే శాంతిగా ఉండటం వల్ల మనిషికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు అననుకూలంగా ఉన్నా యోగ లక్షణం ఏంటంటే శాంతిగా ఉంటాడు. యోగ లక్షణం ఏంటంటే అతను శాంతిగా ఉంటాడు. శాంతి నుంచి శక్తి కలదు. ఆ శక్తి మీరు 10 మందికి ఉపయోగపడేలా చేయొచ్చు. ఆ శక్తిని శాంతి లేకుండా శక్తి కలగదు. మీరు శాంతిగా ఉంటే ఇతరులకు మీరు శాంతి ఇవ్వగలరు. మీకు శక్తి కలిగితే ఇతరులకు మీరు అది ఎనర్జీని ఇవ్వచ్చు. మీకే శాంతి లేదు, ఇతరులకు మీరు శాంతిని ఇవ్వలేరు. ఈ సంభాషణలు జరుగుతాయంటే ఒక వచ్చి లోపలకు ప్రవేశించి భగవాన్ అన్న హాల్లోకి ప్రవేశించి నా రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి, నా రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి, సుఖ జీవితాన్ని గడుపుతున్నాను, మనిషి కావాలనుకుని కోరుకునే వస్తువులన్నీ నాకు ఉన్నాయి. కొంతమందికి బయట దారిద్ర్యం లేకనే లోపల దారిద్ర్యం ఉంటుంది. బయట కొంతమందికి దారిద్ర్యం ఉండదు, లోపల దారిద్ర్యం ఉంటుంది. లోపల దారిద్ర్యం వాడికి జ్ఞానం కలగదు. బయట దారిద్ర్యం కంటే లోపల దారిద్ర్యం ఎక్కువ ప్రమాదకరమైనది. సుఖ జీవితాన్ని గడుపుతున్నాను, మనిషి కావాలని కోరుకున్న వస్తువులన్నీ నాకున్నాయి. మామూలుగా మానవుడికి ఏం కావాలో వాళ్ళ అవసరాలు తీర్చాలని సరిపడే వస్తువులన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే భగవాన్ ఏం చెప్తున్నారంటే మీరు చాలా సుఖంగా ఉన్నారని మీరు చెబుతున్నారు. ఇంకా మీరు సుఖంగా ఉన్నామని, మీరు శాంతిగా ఉన్నామని మీరే చెప్తున్నప్పుడు ఇంకా మీకేం అక్కర్లేదు కదా అన్నారు భగవాన్. ఆవిడేమన్నారంటే అది కాదు అది కాదు అది కాదు అది కాదు మరి ఏమి కాదు అది కాదు అది కాదని ఆవిడ చెబుతంటే భగవాన్ ఏమన్నారంటే, ఆవిడ చెబుతున్నారు అది కాదు అది కాదు అదే, నేనేదో పొందనట్లు నాకేదో లోటు ఉన్నట్టు అనుకుంటున్నాను, ఇన్ని వస్తువులు ఉన్నాయి ఇంత సంపద ఉన్నా ఒక వెలికి నాకు తెలుస్తా, నాలో ఉన్న లోపం నాకు తెలుస్తుంది, ఏదో వెలికి 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 నాకు తెలుస్తుంది, ఓ సెపరేట్నెస్ నాకు తెలుస్తుంది, అంటే వేరు నాలో వేరు భావం ఉంది, కంఫర్ట్స్ ఉన్నాయి వస్తువులు ఉన్నాయి, నాలోని వేరు భావం నాకు తెలుస్తున్నాయి, నాలోని ఇరుకు నాకు తెలుస్తుంది, నాలోని సెపరేట్నెస్ నాకు తెలుస్తుంది, ఏదో నా లోపల ఏదో లోపం ఉన్నట్టు ఏదో ఎరుచున్నట్టు నాకు తెలుస్తుంది, అది నాకు తెలుస్తుంది, నాకేదో లోటు లోపల మనసులో ఏదో లోటు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, కానీ శాంతిగా ఉన్నానంటే పూర్ణంగా శాంతిగా ఉన్నానని చెప్పడం కాదది, ఎప్పుడైనా జనరల్గా శాంతిగా ఉంటున్నాను శాంతిగా ఉంటున్నాను, కానీ ఆ శాంతి ఎంతో కాలం నిలబెట్టడం, కొన్ని గంటలు నిలబడతాను మళ్ళీ అది పోతాను, వచ్చిపోయింది ఏది నిజం కాదు, మనకు కూడా ఎప్పుడైనా ఆనందంగా ఉన్నాం శాంతిగా ఉన్నాం సుఖంగా ఉన్నాం మనకే అనిపిస్తుంది అనిపిస్తుంది, కానీ పెర్మనెంట్ కాదు అది, అది నిజం కాదు, అది నిజం కాదు, ఇంకేదంటే మళ్ళీ ఏదో ఒక టెండెన్సీ వస్తుంది దాన్ని డిస్టర్బ్ చేస్తుంది, అంటే వాసనాక్షయం విశేషంగా శేషం లేకుండా వాసన నశించే వరకు నీకున్న శాంతి కానీ నీకున్న ఆనందం కానీ పెర్మనెంట్గా ఉండదు, టెంపరీగా ఎప్పుడైనా రావచ్చు మీకు అది పెర్మనెంట్ అవ్వదు, ఇప్పుడు పూర్తిగా టెండెన్సీ నశించాలి, పూర్తిగా టెండెన్సీ, ఆ టెండెన్సీ ఆ వాసన నశించాలంటే ఈశ్వర అనుగ్రహం లేకుండా గురువు అనుగ్రహం లేకుండా అది నశించాలి. మోక్షానికి రమణస్వామి చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే, నీకు గాఢ నిద్రలో సుఖం ఉంది శాంతి ఉంది ఆనందం ఉంది ఎరుక లేదు, జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది సుఖం లేదు శాంతి లేదు ఆనందం లేదు, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక గాఢ నిద్రలో ఉన్నటువంటి సుఖము సైమల్టేనియస్గా ఒకేసారి నీకు అనుభవంలోకి వస్తే అది మోక్షం, మనకి ఇప్పుడు ఇది ఉన్నప్పుడు అది లేదు, అది ఉన్నప్పుడు ఇది ఇరుకున్నప్పుడు సుఖం లేదు, సుఖం ఉన్నప్పుడు ఇరుకు లేదు, అంటే గాఢ నిద్రలో ఉన్న సుఖము జాగ్రత్త అవస్థలో ఇరుక ఒకేసారి మనకు అనుభవంలోకి రావాలి, వాడే జీవన్ముక్తుడు వాడే గుణాతీతుడు, జీవన్ముక్తుడన్న వాడే గుణాతీతుడన్న వాడే స్థితప్రజుడన్న వాడే, జ్ఞానం అంటే ఉండటం, జ్ఞానం అంటే తెలుసుకోవడం కాదు, జ్ఞానం అంటే ఉండటమే, అంటే మీరు ఏమంటారంటే నాకేదో లోతు ఉన్నట్లు ఏదో వెలికి ఉన్నట్టు అనిపిస్తాను, నాకేదో వెలికి ఉన్నట్టు అనిపి ఎప్పుడు వరకు అనిపిస్తుంది, ఇంకా కోటి జన్మలకు కూడా ఇంటికి ఎలాగా అనిపిస్తుంది, ఒక్క జన్మే కాదు హైదరాబాద్లో ఒక జన్మ కాదు కోటి జన్మలకు కూడా, అది ఒక మహా సామ్రాజ్యానికి అధిపతి అయినప్పటికీ ఒక సామ్రాజ్యానికి అది ఆవిడ అధిపతి అయినప్పటికీ ఆ వెలికి ఎప్పుడు ప్రతి జన్మలోనా వెలికి వెంటాడుకుంటుంది, ఇంకేత ఈ బుద్ధి ఈ మానవ బుద్ధి తన హృదయంలో ఉన్న నిజం దానికి అనుభవం అయ్యే వరకు జీవితంలో ఏదో వెలికి వెంటాడుతుంది, బాహ్యమైన కంఫర్ట్స్ ఏమైనప్పటికీ నీ బుద్ధికి నీ హృదయంలోని నిజం అందే వరకు నీ బుద్ధికి నీ హృదయంలోని నిజం అనుభవేకవేద్యం అయ్యే వరకు నీ ఏదో రకమైన వెలికి నీకు వేలాది కోట్లు ఉన్నప్పటికీ లేదా ఒక మహాసామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తి అయినప్పటికీ ఏదో వెలికి ఏదో వేదన ఏదో దుఃఖం ఏదో వాసన ఇవి నువ్వు వెంటాడుతూనే ఉంటాయి, బాహ్యంలో ఎన్ని కంఫర్ట్స్ నీకు ఉన్నప్పటికీ బాహ్యమైన సంపద ఉన్నప్పటికీ అది కాదు అది కాదు అది కాదంటే ఇది అధికారి అధికారి చెప్తాంటే ఇది ఇది లోపలైన వస్తువు అందే వరకు ఎన్ని భాషలో ఎన్ని కంఫర్ట్స్ ఉన్నప్పటికీ నీకు వెలికి ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా నేను వెంటాడుతా, అంటే నీ నిజం దగ్గర కానీ బుద్ధి ఆడదు, నిజం కానిదా నీ ఒకసారి నీ బుద్ధి నిజం అనుకుంటుంది, నిజం కానిదాని కూడా నీ బుద్ధి నిజం అనుకుంటుంది, మళ్ళీ కొంతకాలానికి తెలుస్తుంది నిజం కాదు, మరి అది వదిలేసి ఇంకో నిజం కానిదాన్ని మళ్ళీ నిజం పట్టుకుంటుంది, ఇలా నీకు గురువు దొరికే వరకు ఇలా తిరుగుతూనే ఉంటుంది, బాగుంటుంది డివైన్ ఇంటర్ఫీరియన్స్ వచ్చే వరకు నిజం ఎక్కడుందో నీకు తెలియదు, నీ దయ నా మీద లేదు అని ఎవరైనా భక్తుడు అనేవాడు ఎప్పుడైనా నీ దయ నా మీద ఏం లేదని నా దయ నీ మీద లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అంటే నీ తెలివితేటల వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు అని అనుకుంటున్నావు, నా దయ తీసుకొచ్చింది అది నీకు తెలియతుండే, నీ తెలివితేటల నా దయ నీకు ఏం లేదనుకు నువ్వు ఇక్కడ రానే రావాల్సిన, అంటే ఈశ్వరుడు మనం స్మరించినప్పుడు మనం ఈశ్వరుని స్మరిస్తూ ఉంటాం, కానీ మనం ఏమనుకుంటాం అంటే మనం తెలివితేటల వల్ల ఆయన స్మరిస్తున్నాం అనుకుంటాం, భగవాన్ తోటి ఏమన్నవారు ఎవరైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఆ పని నువ్వు కూడా చేయాలి, భగవాన్ ఎవరైనా అడిగేవారు వినేప్పుడు మనం కూడా ఎవరైనా సాగించినప్పుడు అంతా ఉంటారు కదా, మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకున్నాను. ఎవరైనా భగవాన్ దగ్గర కూడా ఎవరైనా ఏమంటే మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోవాలని భగవాన్ అడిగితే, సరే నువ్వు మనం జ్ఞాపకం పెట్టుకోమంటున్నావు, నీ నోటితో చెప్పే పని నువ్వు కూడా చెయ్యి, ఆ జ్ఞాపకం పెట్టుకునే పని కూడా నువ్వు కూడా చెయ్యి. ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ ఆల్సో మీట్ రిమెంబర్. నేను శాంతి అంటే శాంతికి సంబంధించినటువంటి ఏదో అప్పుడప్పుడు శాంతి నాకుండా నాకు అనిపిస్తాను కానీ మంచికి పెర్మనెంట్ గా ఉండటం లేదు. పెర్మనెంట్ గా పెర్మనెంట్ యాత్ర ఇస్తూ అనుగ్రహం తీసి మటుకని నా చేతికి అందలేదు. అంటే భగవాన్ ఏమంటారంటే, అలా చెప్పు, నువ్వు ఎలా చెబుతున్నావో అలా చెప్పు, నువ్వు ఎలా చెబుతున్నావు, నీ జీవిత లక్ష్యం నీకు పూర్తి కాలేదు అంటే నువ్వు డెస్టినేషన్ ఇంకా రీచ్ అవ్వలేదు. మన జీవితాన్ని మోక్షం లిబరేషన్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో లోకంలో నీకు అట్రాక్షన్స్ ఉన్నాయి, ఎన్నో ఆకర్షణ, లోకం ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఆకర్షణ. ఈ హాల్లో బయటకు వెళ్ళామంటే లోకంలో ఎన్నో ఆకర్షణ ఉన్నాయి. శరీరాన్ని చంపేయడానికి ఒక రోగం సరిపోతుంది, అలాగే మానవుడు పతనం అవడానికి ఒక ఆకర్షణ చాలు. అంటే మనం సాధన చేస్తున్నప్పటికీ ఈ మనసు ఏదో ఒక ఆకర్షణ బయటకు తీసుకొస్తుంది. మనం సాధన చేస్తూ ఉంటాం కానీ ఏదో ఒక ఆకర్షణ ఈ మనసు వచ్చే ఏం చేస్తుంది, ఏదో ఒక ఆకర్షణలో అది లోనవుతాము, ఇది ఆకర్షణకు లోనవుతుంది. మళ్ళీ ఆకర్షణ ఏం చేస్తుంది, అది మనసు బాహ్య ముఖానికి తీసుకొచ్చేస్తుంది. ఒకటే గుర్తు, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించు, ఏ గురువుని స్మరించు, ఏ పూజ చెయ్యి, ఏ మార్గం ద్వారా నువ్వు ప్రయాణం చెయ్యి, నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, నీ మనస్సు బాహ్య ముఖానికి వెళుతుంది, అంతర్ముఖానికి వెళుతుంది, రెండే చూసుకో. ఆ రెండే నువ్వు చూసుకోవాల్సింది, బాహ్య ముఖానికి వెళుతుంది అహంకారం అవుతుంది, అంతర్ముఖానికి వెళుతుంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అవుతుంది. లోపలికి వెళితే ఆత్మ, బయటకు వస్తే ప్రకృతి, లోపలికి వెళ్తే స్వేచ్ఛ, బయటకు వెళ్తే బంధం. అది ఒకటో చూసుకోండి. నువ్వు స్తోత్రాలు చెయ్యి, జపాలు చెయ్యి, ధ్యానాలు చెయ్యి, పూజలు చెయ్యి, కానీ నీ మనసు బాహ్య ముఖానికి వెళుతుంది, లోపలికి వెళుతుంది. నువ్వు చూసుకోవాల్సినది, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించు, ఏ మతంలో నువ్వు ప్రయాణించు, లోపలికి వెళితే జ్ఞానం, బయటకు వస్తే అజ్ఞానం, బయటకు వస్తే అహంభావన, లోపలికి వెళితే ఆత్మజ్ఞానం. ఆత్మ హృదయం యొక్క లోయల్లో, హృదయం యొక్క లోతుల్లో అది ఎంత లోతులు ఉందో, బ్రహ్మము ఎంత లోతులు ఉందో అంతవరకు నువ్వు వెళ్ళగలగాలి, ఆ అంత లోతుకు నువ్వు దిగగలగాలి, నా చోకు నీకు సరిపోవాలి. చిన్న మాటే నువ్వు భరించలేనప్పుడు నీకు తోకం ఎలా వస్తుంది, లోపలికి వెళ్ళగలగలవు. టాలరెన్స్ ముఖ్యం, ఆ సహనం నేర్చుకోవాలి. సహనం వల్ల నీకు సాత్విక బుద్ధి కలుగుతుంది, సాత్విక బుద్ధి వల్ల మనసు హృదయం యొక్క లోయల్లో ప్రవేశించగలదు. ఆ సాత్విక బుద్ధిని కల్టివేట్ చేయండి, సత్వగుణాన్ని కల్టివేట్ చేయండి. సత్వగుణం వాడికి రియాక్షన్ ఏమి ఉండదు, యాక్షనే, కానీ రజోగుణం వాడికి అంతా రియాక్షన్, యాక్షన్ తక్కువ ఉంటుంది. అయితే మీరు ఫ్యాక్ట్స్ కల్టివేట్ చేయండి, సత్వగుణాన్ని కల్టివేట్ చేయండి, సాత్విక బుద్ధిని కల్టివేట్ చేయండి, అదే మీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. నా మనసు కూడా ఏం చేస్తుందంటే రోడ్డు మీద దుమ్మంతా వెళ్ళుకుంటాడే, నువ్వు నూనెకి విషయాలు చింతించేది అదే, చిరాకుల్లో పడేది, నువ్వు చిరాకుల్లో పడేది అదే. బహుశా నేను అనుకుంటున్నాను, ఏంటి ఇంత సుఖంగా ఉన్నాం, దాసిందే ఇన్ని సంపదలు ఉన్నాయి, ఈ తల రాకేంటి, గొడవలేంటి, మనసు ఏమి రోడ్డు మీద దుమ్ముంటే వెళ్ళుకుంటామేంటి, నాకు ఇది కాదు, నా తల రాకేమో కాదు, ఇది ఏదైనా ఊటంటే లోటు కనపడటం లేదు, ఎప్పుడు చిరాకుగా ఉంటాము మనసు, ఎప్పుడు అశాంతిగా ఉంటాడు, ఏదో గొడవ వెళ్ళిపోవటం, ఇలా ఉంది నా పరిస్థితి అని ఈవిడ చెబుతాను. అంటే భగవాన్ అవును అన్నారు, భగవాన్ అవును అవును, నువ్వు ఉన్నదైనది దాతరకం లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగానే చెబుతున్నావే, సూటుగానే చెబుతున్నావే, సరళంగానే చెబుతున్నావే. అంటే పిక్చర్ నీ మనసులో నా పిక్చర్ కరెక్ట్ గా చెబుతున్నావు, ఎక్స్రే తీసినట్టు మనసులో ఏ భాగం ఉందో కరెక్ట్ గా నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు, అది స్పష్టంగా ఉంది. అయితే ఏమంటున్నావు, నువ్వు చాలా రాకనే ఉంటున్నావు, రాకాలేదు, కోపలేదు, విషయం స్పష్టంగా చెప్పింది, ఆఖరి జడ్జిమెంట్ కూడా చెప్పేసింది. ఇటువంటిది అంటే నా కళ రాతేమో అంటాను. పౌరుషం గారు ఒక మాట అంటే నా రాత ఎలా ఉందనుకున్నా, గీత చదవంటే గీత రాతను చెరిపేస్తున్నాను. అంటే మీ పరిస్థితులు, మీ పరిస్థితులు దుఃఖ కారణాలు బయట ఉన్నప్పటికీ, ఆ దుఃఖ కారణాలు ఉన్నప్పటికీ దుఃఖ కారణాల మధ్యలో సుఖంగా ఉండేటట్టు భగవద్గీత చేయగలను. గాంధీ గారు చెప్పారు, ఎటు చూసినా చీకటే, ఎటు చూసినా చీకటే, ఎక్కడా వెళితే కనపట్టలేదు అనుకున్న పరిస్థితుల్లో కూడా నాకు భగవద్గీతను ఏదో శ్లోకం టార్చులైజ్ చేసినట్టు నాకు లైఫ్ చూపించేవాళ్ళు. పరిస్థితులన్నీ బాగున్నాయి, చూస్తుంది, మెలుకుంటున్నాయి, దుఃఖం వస్తుంది, అన్ని పరిస్థితులు బాగుండగా నాకెంత దుఃఖం వస్తున్నాయి. ఒక అన్ని పరిస్థితులు బాగున్నప్పటికీ దుఃఖం పెరవలసిందేమో, ఒకవేళ భగవంతుడు నాకు రాశాడేమో అంటాను నేను తెలుగు. అంటే మరి ఈ భగవాన్ దానికి ఏం చేసినాడంటే, నువ్వు విధిగా ఏం లేదు, విధి విధి ఎవరికి అహంకారం ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. నా విధి నా సర రాకుంటున్నావు, నా విధి అంటున్నావు. విధి ఎవరికి? చైతన్యానికి విధి లేదు, ఆనందానికి విధి లేదు, లోపలున్న బంగారానికి విధి లేదు, లోపలున్న బంగారానికి విధి లేదు, చైతన్యానికి విధి లేదు. ఎవరికి? అహంభావనకి, వ్యక్తి భావనకి, ఇండివిజువల్ ఐకి, ఫాల్స్ ఐకి, బాడీ బాండ్ అయితే విధి, లేదా కర్తృత్వానికే విధి. ఆ తల రాత కూడా ఎవరికి? కర్తృత్వానికి. కర్తృత్వాన్ని తీసుకో పక్కన పెడితే తల రాత లేదు, విధి లేదు, దృష్టి ఇదంతా నా విధి అంటాను కదా, నేను ఇది చేస్తే విధి లేదు. బాగా అర్థం చేసుకోండి, నా విధిలో నేనుంది కదా, నేను ఇది చేస్తే విధి లేదు. ఆ నేను నువ్వు చెప్తే నేను కూడా దొంగలేను, నువ్వు చెప్తే నేను కూడా ఆ దొంగలేను. దాన్ని తీసేసేవానికి అసలు దృష్టి లేదు, విధే లేదు నీకు. అసలు నిజమైన నేనికి విధి లేదు, దొంగలేనికి విధి ఉంది, నిజానికి విధి ఉంది. అయితే నా తల రాత అంటున్నావు చూడు, ఆ నాన్న తీసేస్తే రాత లేదు, అన్నా ఆ నేను తీసేస్తే నీకు రాత లేదు. ఆ నిజ్యా నేను ఎప్పుడు నువ్వు ఏ ప్రమాదం తీసుకొస్తున్నా చెప్పడం బహు జాగ్రత్తగా ఉండు. ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకు. నేను పెద్దవాడిని అయిపోయాను అనుకోకు, నేను పెద్దవాడిని అయిపోయాను అనుకోకు, స్వతంత్రం అయిపోయాను అనుకోకు, స్వతంత్రం అయిపోయాను అనుకోకు. ఆ నిజ్యాన్ని లోపల ఉన్నంత కాలం అది బయటకొచ్చి కాలిపోయి మూడు అయిపోయే వరకు ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకు. నువ్వు పెద్దవాడిని అయిపోయాను అనుకోకు, స్వతంత్రం అయిపోయాను అనుకోకు. ఒక్కొక్క రెండు నిమిషాల్లో మనకు ప్రాణం పోతుంది అనుకోండి, అప్పుడు కూడా నిజానికి పోయింది అని అనుకోవటానికి చూడండి. పెట్టండి అది నశించాలి, అది కాలు బూడి కావాలి, అది అది పోయింది అనుకోవాలి. కానీ అప్పటి వరకు మనకి వెళ్ళటానికి వీలు పట్టణత్తారు. 9 కోట్లు చారణం చేశాడు అంటే దాన ధర్మాల కింద 9 కోట్లు దాన ధర్మాలు చేశాడు పట్టణత్తారు. పట్టణత్తారు తమిళనాడులో సెయింట్ మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ 20 మైలు దూరం నాకు సమాధి కూడా ఉంది. ఆయన అన్నాడు 9 కోట్లు నేను త్యాగం చేశాను, చివరికి వచ్చేవాడు ప్రాణం పోయేటప్పటికి నేను చెప్పా కుక్క పట్టుకుంటున్నాను. ప్రాణం పోయేటప్పటికి నేను ఏం పట్టుకుంటున్నాను? చెప్పా కుక్క పట్టుకుంటున్నాను. అంటే నేను చెప్తా, ఈ చెప్పారని కట్టిపోతారని నేను అయ్యగట్టుగా ఉంటాను. తర్వాత నేను అన్నం కుక్కకి రోజు అన్నం పెడుతున్నారు, నేను చనిపోతే ఈ కుక్క ఎవరు పెంచుతారు? నేను 9 కోట్లు దానం చేశాను కానీ చనిపోయేటప్పుడు మటుకు నా బుద్ధిని కుక్క పట్టుకోండి, చెప్ప పట్టుకోండి. నేను దృష్టికెళ్ళి చెప్పు ఎవరైనా పట్టుకుపోతారని అజాగ్రత్తగా ఉంటుంది ఒక భయం. తర్వాత నేను రోజు ఒక కుక్కకు అన్నం పెడుతున్నాను, నేను చనిపోతే నా శరీరం చనిపోతే ఈ కుక్కకు అన్నం ఎవరు పెడతారని ఒకటి బాధ. ఈ చెప్ప కుక్క నన్ను పట్టుకునే దేవుడు వేశాడు అన్నాడు. అంటే నిజాన్ని ఏం చూడటానికి ప్రమాదం. ఆయనకి 9 కోట్లు 4 లక్షలు అనిపారు. బస్తా 4 రూపాయల రోజులు ఆయన 9 కోట్లు 9 కోట్ల రూపాయలను త్యాగం చేశాడు. కానీ మరణించే టైంలో ఆయనకి అంచేది చిత్తవైనా పట్టిపోతాడేమో ఇది ప్రశ్న. అంటే ఇది నిజమైన ప్రభావం. అంటే మా యొక్క ప్రభావం అంటే బలమైనది. ఈశ్వరుని యొక్క పాదాలు విడిచిపెట్టకండి. ఈశ్వరు అనుగ్రహం లేకపోతే మీకు మాయ దారి ఇవ్వదు. మాయ దారిస్తేనే కానీ మీరు తరించరు. మాయ దారి ఇవ్వాలి కదా. మా ఈశ్వరుడి చేతిలో ఉంటుంది దారి. ఫలానా జీవుడికి దారి ఇమ్మని చెబితే దారి ఇస్తుంది. అప్పుడు నువ్వు తరిస్తావు. అప్పటి వరకు నువ్వు తరించడానికి అవకాశం లేదు. నువ్వు పట్టణత్తారు చెప్పిన మాట నా రాజ్యమే ఇంత సాధన చేస్తే నా బుద్ధి కుక్క మీద కలపన్నాడు. అంటే ఇంత చేస్తే నేను చచ్చిపోతే కుక్క అన్న వాళ్ళు పెడతాడు. అంటే మా ఇంత బలీయమైనది, మాయా ఇంత బలీయమైనది. అంటే బహు చివరి శ్వాస వరకు జాగ్రత్తగా ఉండాలి. చివరి శ్వాస వరకు అంటే నీ చివరి శ్వాస వరకు కూడా ఈశ్వరుడు మీద విశ్వాసం నువ్వు నిలబెట్టుకోవాలి. కొంతమంది అదృష్టం దురదృష్టం అంటారు. అదృష్టం ఎవరికి? నిజానికి. దురదృష్టం ఎవరికి? నిజానికి. పుణ్య ఫలితం అదృష్టం, పాప ఫలితం దురదృష్టం. అనుభవిస్తే రెండు పోతాయి. రమణ మహర్షిని ఒక అడిగాడు, ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు రంగులో ఏదో ఉందంటావు, ఏదో రోజులో నిజం ఉందంటావు, చావులో స్థితి ఉందంటావు, మోక్షం ఎక్కడలేదు నీ హృదయంలో ఉందంటావు, అమృతం అమృతం నీ హృదయంలో ఉందంటున్నావు, బంగారం నీ హృదయంలోనే ఉందంటున్నావు, అన్ని నీ హృదయంలో ఉన్నాయంటావు. మరి ఇంకే నాకు తెలియాలి కదా, ఎందుకు తెలియకున్నావు? నా హృదయంలో ఉందని నువ్వు ఏదో చెబుతున్నావు, ఉంటే నాకు తెలియాలి కదా. మరి ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదు? ఉంటే నాకు తెలియాలి కదా, నాకు ఎందుకు తెలియట్లేదు అంటే అప్పుడు ఆయన ఏం చెప్పారండి, నీ అలవాటు యొక్క వేగం నుంచి, నీ వేసం యొక్క వేగం నుంచి, నీ తలంపుల యొక్క వేగం నుంచి, నీ సంస్కారాల యొక్క వేగం నుంచి నువ్వు బయటికి రా, వచ్చి చూడు లోపల ఉండలేదో నీకు తెలుస్తుంది. అప్పుడు ఉండో లేదో ఉండో లేదో నువ్వు ఉంటున్నావు, ఉంది. కానీ అలవాట్ల యొక్క వేగం నీ అలవాట్ల యొక్క వేదం ఆ ఉన్న వస్తువు నీకు తెలియనట్టు లేదు, అలవాటుని విడిచిపెట్టాడు, లోపల ఉండలేదు నీకు తెలుస్తుంది, అదే ధనాంశ్రద్ధ నీకు వ్యక్తం అవుతుంది. అది తెలియబడేది కానీ మన అహంకారం దాన్ని తెలుసుకోలేదు, మన అజ్ఞానం దాన్ని తెలుసుకోలేదు, మన కర్తృత్వ బుద్ధి దాన్ని తెలుసుకోలేదు. అది తెలియబడితే మనం తెలుసుకోవడానికి సరిపోతాం, కానీ దాన్ని బలవంతం చేసి డిమాండ్ చేసి మనం తెలుసుకునే వస్తువు కాదు. అందరి హృదయాల్లోనే ఈశ్వరుడు ఉన్నారు, అందరి హృదయాల్లోనే కంట్రోలర్ ఎక్కడ, మన కంట్రోలర్ ఎక్కడ దూరం లేదు, మన కంట్రోలర్ మన హృదయంలోనే ఉన్నాడు, అందరి హృదయాల్లోనే ఈశ్వరుడు ఉన్నాడు. కానీ ఎవరినైతే ఏ జీవునైతే వాడు అనుగ్రహిస్తున్నాడు వారికి మాత్రమే తెలియబడతాడు. మన అందరం మంచివాళ్ళు తెలియని వాళ్ళు వేసవంతులు అనుకుంటాం, ఆయన అనుకోవాలి కదా, ఈశ్వరుడు అనుకోవాలి కదా, మన అందరం చాలా బుద్ధిమంతులు అని మనం అనుకుంటే సరిపోదు. ఎవడు ఆయన అనుకోవాలి కదా, కర్తురాజ్య ఆ కర్త అనుకోవాలి కదా, ఈశ్వరుడు అనుకోవాలి కదా. అంటే భగవంతుడి పట్ల ఈశ్వరుడి పట్ల మనకి నిజమైన ప్రేమ ఉంటే ఈ విధి గొడవ ఉండదు, రాత గొడవ ఇప్పుడు ఏ ఆ ప్రేమ లేక భక్తి లేక ఆ విశ్వాసం లేక ఈ ప్రశ్న అనే విధి రాత ఈ గోరాంశాలు. ఈశ్వరుడి మీద నీకు ప్రేమ ఉందనుకో, ఈశ్వరుడి మీద నీకు భక్తి ఉందనుకో, పూర్ణ విశ్వాసం నీకు ఉందనుకో, ఈశ్వరుడి పట్ల నువ్వు శరణాగతి పొందాలనుకో, ఈ విధని రాతని గోళవేసి నీ స్మృతికి రావసం. ఆ ప్రేమ లేక భక్తి లేక నీకు విశేషం తనంత వస్తుంది. మనసు ఏదో చింతిస్తూ ఉంటుంది, ఈశ్వర స్మరణ వదిలేసామంటే, ఈశ్వరుని చింతించడం వదిలేస్తే వెంటనే విశేషించిన తర్వాత అని వచ్చేస్తాడు. అతీత శక్తికి నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు వాడికి శరణంటాడు అని ఆయన చూసుకుంటాడు. మీరు శరణాగతి గురించి చెబుతున్నారు కానీ నాకు ఇప్పుడు అహంకారం వద్దొస్తుంది, నాకు శరణాగతి పొందాలని అనిపిస్తుంది. ఏదైతే శరణాగతి పొందాలనుకుంటున్నామో అదే అర్థస్తుంది నాకు, దేనైతే సరెండర్ చేయాలనుకుంటున్నామో అదే నాకు అర్థస్తుంది. వస్తే రాని భగవాన్ అంటాడంటే వస్తే రాని అయ్యా, మనం బయట ఇద్దాం చేసేది దాంతో యుద్ధం చేద్దాం. భగవాన్ అంటారు బయట ఎలాగైనా కోలాటాలు తప్పటం చేయమని బయట యుద్ధాలు చేస్తున్నాం కదా, ఏదైతే నీ శరణాగతి తగ్గిస్తానో దాంతో మనం యుద్ధం చేద్దాం, దాంతో శేషిస్తాం సారిపోతే ఎస్కే పోవడానికి ప్రయత్నం చేయకు. నీ లోపల అజ్ఞానం ఉండదు దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయి. నీకు ఏదైనా లోపం ఉందనుకోండి ఆ రోగం మర్చిపోయినట్టు మాత్రం చేసి పోలేదు, దాన్ని నిన్ను చేసుకోవడానికి ట్రై చేయండి. అలా మీ మనసు ఏదైనా బలహీనతలు ఉందని అందరం విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి. చేసిట్టు ఇప్పుడు నాకు అహంకారం అడ్డొస్తుంది, కారం ఎక్కువగా ఉంది నాకు, ఇదేమంటుందంటే నాకు కారం ఎక్కువగా ఉంది, బహుశా బాహ్య పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి, ఈ పరిస్థితులు కానీ కారాన్ని పెంచుతున్నాయేమో, మొత్తమే నాకు కారం అడ్డొస్తుంది అని భగవాన్ అంటున్నారు. ఇది అడ్డొస్తే అగ్రహాన్ని చేస్తున్నారు అంటే మనకు అహంకారం ఉన్న దారి ఇవ్వాలి, దానికి మనం ఉన్న దారి ఇవ్వాలి, మనకు అదైన దారి ఇవ్వాలి, మనం నిలుపు అమ్మని దానికి అనుకున్న దారి ఇవ్వాలి. మీరు చూడటానంటే ఎవరు మీరు చెప్పింది బాగా లేదు, శరణాగతి పొందడానికి నాలో ఉన్న కారం ఎక్కువ వండొస్తాను, నా కారం ఎక్కువ, మీ బయట కారం కంటే లోపల కారమే ప్రమాదం, మీరు నాకు ఈ కారం వడ్డేస్తుంది అంటే భగవాన్ ఏంటంటే దాన్ని భయపడకూడదు, నువ్వేం భయపడకూడదు, ఒకవేళ కారం ఎక్కువ ఉంటే ఉన్నది రాని, కానీ నువ్వు చేసే ప్రయత్నం మటుకి నువ్వు మానకు ఈశ్వరుడి మీద విశ్వాసం విడిచిపెట్టుకు. నువ్వు నువ్వు వచ్చేది నువ్వు ఎంతైనా సరే కారం ఉంటే ఉండమని ఏం భయపడకలేదు, నువ్వు అది వెనకాల సపోర్ట్ ఎలా ఇస్తున్నాడు చూడు, గురువు గొప్పతనం అది, గురువు గొప్పతనం ఎక్కడ ఉంది, వాడు ఎవరికైనా ఎంత కారమైనా సరే ఉంటే ఉండని, ఎంత కారమైనా సరే నువ్వు ప్రయత్నం నువ్వు మానవు, ఆ కారం దాని ప్రయత్నాలు మానప్పుడు తొలగించుకోవడానికి చేసే ప్రయత్నం నువ్వెందుకు మానవు నేసి ఎఫర్ట్, నీ ప్రయత్నం నువ్వు విడిచిపెట్టవద్దు, నీ ప్రయత్నం నువ్వు విడిచిపెట్టద్దు, దాని ప్రయత్నం అది మానినప్పుడు నీ ప్రయత్నం వేయించుకు మానుతావు, అది నీ సాధన నువ్వు విడిచిపెట్టద్దు, నీ సాధనని నువ్వు విడిచిపెట్టద్దు. ఉంటే ఉండనే ఎంతైనా సరే కారణం ఉండనే ఉంటే ఉండని, అయితే నీ ఈశ్వరుడి మీద నీ విశ్వాసం చెల్లించకూడదు, నువ్వు చేసే ప్రయత్నం మానకూడదు, నువ్వు చేసే ప్రయత్నం మానకూడదు, ఈశ్వరుడి మీద నీ విశ్వాసం అది చెల్లించకూడదు. అసలు ఇంకోటి ఈశ్వరుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మనం చెల్లించుకుంటే మైండ్ అలా కండిషన్లో పడుతుంది. మీరు పెద్ద ముక్కులు గారు అష్టమాలు చూసుకుంటూ ఉండక్కర్లేదు, పరిపూర్ణమైన శక్తిని ఈశ్వరుడు మీద తిరిగి అనుకుని మైండ్ అలా కండిషన్లో పడిపోతుంది. నువ్వు ప్రయత్నం చేసినప్పుడు చాలా ఏకాగ్రంగా ప్రయత్నించింది, వాళ్ళ మంది మనుషులు చూడండి నిండుగా ఉంటారు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ లోపల దారిద్ర్యంగా ఉండదు, మాట కూడా నిండుగా మాట్లాడతారు. అలాగే నువ్వు చేసే ప్రయత్నం నిండుగా చెయ్యి, సకం సకం కాదు, ఎలా చేస్తాను పూర్తిగా చెయ్యి, కంప్లీట్గా చెయ్యి, నిండుగా చెయ్యి, అంటే మనం దాన్ని కాన్పోర్ట్ చేయాలి, ఏదైతే మనకు అడ్డొస్తుందో దాన్ని తొలగించుకోవాలి, నువ్వు చేసేది ఏకాగ్రంగా చెయ్యి, ఫుల్గా చెయ్యి, నిర్మలంగా చెయ్యి, నిశ్చలంగా చెయ్యి, నిరాడంబరంగా చెయ్యి. నీకు భక్తి ఉందని అందరికీ తెలియక్కర్లేదు, నీకు భక్తి ఉందని అందరికీ తెలియదు. భక్తి అంటే ఏంటి? ఈశ్వరుడికి మనకు ఉన్న అనుబంధం. మన పక్క వాళ్ళతో సంబంధం లేదు మనకి. భక్తి అంటే ఈశ్వరుడికి మనకు ఉన్న అనుబంధమే. మనకు లోకం మోక్షాన్ని ఎవరు? లోక మోక్షాన్ని చేయని ఈశ్వరుడు. ఇది భక్తి అంటే నీకు ఈశ్వరుడు మీద నీకు పరిపూర్ణమైన ప్రేమ ఉన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు ఈ కాలం గానంతరే పోతుంది. అందులో చేపలు రాకుండా చూసుకో. అది నిండుగా ఉండాలి, ఏకాగ్రంగా ఉండాలి, స్థుల్లుగా ఉండాలి. నువ్వు దేవుని శరణి వేడుకో. ఆయన దగ్గర నుంచి, ఈశ్వరు దగ్గర నుంచి సహాయం అర్థించు. నువ్వు ఈశ్వరు దగ్గర నుంచి సహాయం అర్థించు. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి. నువ్వు చేసే ప్రయత్నం చేస్తుంటే సహాయం దానంతరదే వస్తుంది. లాజిక్ చూడండి. నువ్వు చేస్తున్న ప్రయత్నమే సహాయంగా మారిపోతుంది. నువ్వు చేస్తున్న ఎఫర్ట్ చేస్తున్నావు కదా, నువ్వు ఎఫర్ట్ గ్రేస్ఫుల్ మారిపోతుంది. ఎంత వండర్ఫుల్ గా ఉందో చూడండి. కారాన్ని తొలగించుకోవడం నీకు అసాధ్యం అవచ్చు, కానీ భగవంతుడి డిక్షనరీలో అసాధ్యం చేయని లేదు. నీకు అసాధ్యమైంది వాడికి సాధ్యం, వాడు తొలగిస్తాడు. అయితే చేసింది మన భక్తి కూడా ఎలా ఉండాలంటే, నీకు ఈశ్వరుడు మీద ప్రేమ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అది ఎలా ఉండాలంటే నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, నిరంకారంగా ఉండాలి. నీ భక్తి ఇతరులకు తెలియాలని నువ్వు అనుకుంటే మటుకు నీకు తెలియకుండా నీ కారం పెరిగిపోతూ ఉంటుంది. అంటే నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అయితే ఆ నిర్మలత్వం నీకు వస్తే మనిషి కూడా నేడు ఎలాగో వస్తుందో ఆ నిర్మలత్వం కూడా, శాంతి కూడా వచ్చేస్తుంది. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ నీకు లేనప్పుడు నువ్వు సంఘానికి దేశానికి ఏం సహాయం చేయగలవు? నీకే బలం లేనప్పుడు ఇతరులకు బలం ఎలా ఇస్తావు? నీకే బలం లేనప్పుడు ఇతరులకు బలం ఎలా ఇస్తావు? నీకే భక్తి లేనప్పుడు ఇతరులకు ఎలా ఇస్తావు? నీకే ప్రేమ లేనప్పుడు ఇతరులకు ప్రేమ ఎలా పంచిపెట్టేవగలవు? నీకున్నది నువ్వు ఇవ్వగలవు, కానీ నీకు లేని ఇతరులకు ఇవ్వలేవు కదా. నువ్వు అంటే మహాబలం, అన్నిటికీ మహాబలం. నీ లోపల ఉన్న బంగారమే మహాబలం. బలం బయట ఏం లేదు. బలం బయట ఏం లేదు. ఏదైనా బయట ఉందనుకుంటే బలం కాదు, వాపు. నువ్వు కాళ్ళు ఎప్పుడైనా వాసి అనుకుంటే మా బలంగా ఉన్నాయనుకుంటారా? మీరు కాళ్ళు ఎప్పుడైనా వాస్తాయి మనకు అనుకుంది, వాసి బాగా ఉన్నాయి బలంగా ఉన్నానుకుంటారంటే హాస్పిటల్ తిరుగుతారా? హాస్పిటల్ కలవలసి. కాళ్ళు బలం వేరు, వాపు వేరు. బలం వేరు, బయట ఉండే మీ వాపులే. మెదలైన బలం లోపలే ఉంది. మీ హృదయంలో ఉన్న బంగారమే బలం. మీ హృదయంలో ఉన్న బంగారమే ఆనందం. మీ హృదయంలో ఉన్న బంగారమే చైతన్యం. మీ హృదయంలో ఉన్న బంగారమే అమృతం. మీ హృదయంలో ఉన్న బంగారమే శాంతి. కానీ ఆ బంగారం విలువ నీకు తెలియట్లేదు అని చెప్పి దానికోసం నువ్వు ప్రయత్నం చేయట్లేదు. ఆత్మబలం నువ్వు సంపాదిస్తే ఇతరులకు కూడా నువ్వు ఉపయోగపడగలవు, దేశానికి ఉపయోగపడగలవు, సంఘానికి ఉపయోగపడగలవు. నీకే బలం లేనప్పుడు ఇతరులకు నువ్వు ఉపయోగపడలేవు. అన్నిటికంటే అన్ని లాభాల్లోకి ఆత్మ లాభం వస్తుంది. అయితే అహంకారం ఉంటుంది, అమ్మదారి చెప్పి ఎందుకు బలవాళ్ళు దానిపైనే దానం అంతం లేదు, దానిపైన అభిమానం నీ పని ఎందుకు మానాలి? అయితే ఆ కారం ఎంతకాలం నీకు అడ్జస్ట్ నువ్వు కూడా నీ ప్రయత్నం విడిచిపెట్టద్దు. అలా చేయగా చేయగా ఈశ్వరుడు కర్మ చేసుకుంటాడు, ఈశ్వరుడు ఇంటర్ఫీర్ అవుతాడు. అది జారిపోయేప్పుడు నీకు తెలియకుండానే జారిపోతుంది. ఆ కారం ఎప్పుడు జారిపోతుందంటే అది జారిపోయే మధుర క్షణం వచ్చినప్పుడు. అది నీకు తెలియకుండానే అది జారిపోతుంది. నీకు తెలియకుండానే అది జారిపోతుంది. ఎప్పుడైతే అది జారిపోయింది దాని అంతకునే దుఃఖం కూడా నశిస్తుంది. అప్పుడు దుఃఖం లేని స్థితికి ఎదిగి వెళతాం. అప్పుడు నీకు దేహం ఉన్నా ఒకటి, దేహం జారిపోయినా ఒకటి, లోకం కనిపించినా ఒకటి, కనిపించకపోయినా ఒకటి. విద్యుడు అన్నిటి గురించి చెప్తూ కృష్ణుడు గీతలు చెప్పాను, నేను ఆత్మవిద్యం లేదు అని చెప్తాడు. ఆత్మవిద్యని అది నువ్వు పట్టుకో. ఆత్మవిద్యని నువ్వు ఆశ్రయించు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ నువ్వు చెప్పుడు మాట్లాడి నేను ఆధారపడి ఉండక్కర్లేదు. లోపల వస్తువు నీకు ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా నీకు అనుభవంలోకి వస్తుంది. అరచేతిలో ఉన్న వస్తువు నీకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, అరచేతిలో ఉన్న వస్తువు నీకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, నీ హృదయంలో ఉన్న బంగారం ఉంటే డైరెక్ట్ గా నీకు అనుభవంలోకి వస్తుంది. ఆత్మవిద్యను ఆశ్రయించు, జ్ఞానిని ఆశ్రయించు. మీ కోరిక ఉంటే పని జరిగినట్టు, కోరిక లేకపోతే పని జరగదని మీరు అనుకోవద్దు. మీ ప్రారంభంలో మీకు ఉన్నప్పుడు కోరిక లేకపోయినా పని మీకు పూర్తయిపోతుంది. ప్రారంభంలో మీకు లేనప్పుడు కోరిక ఉన్నది ఇంకా పని అవ్వదు. అది మీ దేహాన్ని ప్రారంభానికి వదిలేయండి. ఆధ్యాత్మికం కానీ భౌతికంగా కానీ పని పూర్చవాలంటే మేము చేసే ప్రయత్నం మనం చేయటం. అది కాలం కలిసి రావాలి, ఈశ్వరుడు దగ్గర రావాలి, ఈశ్వరుడు అనుగ్రహం కావాలి. అయితే మన చేతిలో ఉన్న పని మనం చేస్తుంటే కాలం ఎప్పుడు కలిసి వస్తుంది, ఈశ్వరుడి కటాక్షం వస్తుంది. అప్పుడు మనకి ఆత్మలాభం ఇక్కడ వచ్చింది. అన్ని లాభాల్లోకి ఏది గొప్ప? ఆత్మలాభం గొప్ప. కానీ ఏది తెలుసుకున్నాడో నువ్వు దుఃఖానికి అధీతులు అవుతావు, ఏది తెలుసుకున్నాడో నువ్వు దుఃఖానికి దూరం అవుతావు. అది చైతన్యం, అది బంగారం. రమణ మహర్షి భాషలో చెప్పాలంటే మీరు దేహాన్ని ఉపయోగించుకుని మీరు మనసును ఉపయోగించుకుని ఆత్మలాభాన్ని పొందండి, ఆత్మవిద్యను సంపాదించండి, దాని ప్రాముఖ్యత తెలుసుకోండి. ఆత్మవిద్యను సంపాదించుకున్నా నీ శరీరం క్షమ అయిపోయింది అనుకోండి, మీరు ఎన్ని 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 అచీవ్ చేసినా లోకం ఎన్ని ఘనకార్యాలు మీరు చేసినప్పటికీ అది మోచి తెలుసుకున్నారు. అయితే మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు, మీకు మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం బాగున్నప్పుడు ఈ ఆత్మలాభం ఆత్మవిద్యను సంపాదించి ఆత్మలాభాన్ని పొంది దుఃఖమైన స్థితిని పొందడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ తాత్కాలికంగా మీకు ఎప్పుడైనా శాంతిగా ఉంటే ఆనందంగా ఉంటే మీరు నిజమనుకోకండి, అది నిజమనుకోకండి. ఏ ప్రవాహంలో ఏదో వంశం వస్తుంది, ఏదో వాసన వస్తుంది, ఏదో టెండెన్సీ వస్తుంది, ఏదో సంకల్పం వస్తుంది, నీర్చిపోతున్నాయి శాంతిని, అది నిజం కాదు. ఇది ఒకవేళ మీ పిల్లల కోరిక నెరవేరింది అనుకోండి, కోరిక నెరవేరినప్పుడు మీ మనసు హృదయంలో గడుపుతుంది తాత్కాలికమని, అది శాంతిగా ఉన్నాను అనిపిస్తుంది, ఏదో కొన్ని క్షణాలు కొన్ని గంటలు కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ అశాంతి వచ్చేస్తుంది, అది నిజం కాదు. అది ప్రతి చిన్న విషయానికి మీరు వికారం తెచ్చుకోవద్దు, నిర్వీకారంగా ఉండండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఒక వస్తువు మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు, మీ లోపల బంగారం అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కొంతమంది మీ దొంగలేని పోగొట్టుకుంటే ఎలాగైనా మన సుఖం ఉండదేమో అంటున్నారు. ఈ దొంగలేని పోగొట్టుకోవడానికి భయం వస్తున్నారు చాలా మంది. ఉంచదు అదే మనం అనుకోవటం వల్ల ఉంచదు అదే అదే మనం అనుకుంటాం. మరి దీక్షిప్పుడు దొంగలేని మనతో సెపరేట్ అయిపోతుంది, అదే మనకి దీక్షిప్పుడు కూడా దాని గురించి మనం దూరం అవ్వటానికి అవకాశం లేదు. తిండిని నిన్ను చేరించను, నిన్ను చేరించను తిననా నేను. శుద్ధి దగ్గరికి నువ్వొక్కడే, నువ్వు రావక్కడే శుద్ధి నీ దగ్గరికి తీసుకొచ్చాను రెడీమేడ్ శుద్ధి. ఆహారం దగ్గరికి నువ్వు రావక్కర్లేదు ఆహారాన్ని, నీ దొంగలేని నీ దగ్గరికే తీసుకొచ్చాను, దొంగలేని దగ్గరికి నువ్వు రావక్కర్లేదు. తిండిని నిన్ను చేరించను తిననా నేను, తిననా నేను శాంతమైపోను అరుణాచల. ఈ గుర్తుగా నాకు ఫేవరెట్ హిందీని నిన్ను చేరించుని కిన నా నేను, అంటే నిజా నేను కిన నా బాడీ బాగుండాలి. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాను చూడండి, ఆ నేను తినేయమంటున్నాడు అది. మన శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటారు కదండి. ఏదైతే ఏ నేనైతే అనుకు, శరీరం చనిపోయినప్పుడు శరీరం అనుకుని నేను చనిపోతున్నాను, శరీరంలో ఉన్న నిజా నేను అనుకుంటున్నాను, నేను చనిపోతున్నాను, ఆ నేను తినేయమంటున్నాడు. తను ఈశ్వరుడు ఆ లేని తను తినేస్తే వీడి శరీరం ఉండగానే అంటే వీడికి ఇమోర్టల్ స్టేట్ వీడు పొందుతాడు. అంటే మరణం లేని స్థితి, శరీరం మరణిస్తున్నప్పటికీ తానికి మరణం, తాను మరణం లేని సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది, ఆ స్థితిని వాడు పొందుతాడు. దాన్ని ఇమోర్టల్ స్టేట్ అంటాడు. దాన్ని ఆ ఇమోర్టల్ స్టేట్ ఎప్పుడు పొందుతాడు? ఈ నిజాన్ని నేను బయటికి తొలగిస్తే, ప్రకటించి లోపల నిజాన్ని నేను వేరుతోసారి ప్రకటించి ఈశ్వరుడు బయటికి లాడి కాల్చి బూడి చేసినప్పుడు ఆ లోపల అమృతానికి వాడు కలుగుతాడు.